अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिधरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रा मुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वं अवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः श्रीमहागणाधिपते नमः श्रीगुरुभ्यो नमः అత్యంత పవిత్రమైనది శ్రీమద్ భాగవతం. నా జీవితం అంతా భాగవతానికి అంకితం చేశాను. అష్టాదశ పురాణాలు చాలా పర్యాయాలు చెప్పినా నిరంతరం మాత్రం ఊపిరిగా పిలుచుకుంటున్నది భాగవతం. బహుశా ఇన్ని సంవత్సరాల జీవితంలో భాగవతం చెప్పినట్లుగా తక్కిన పురాణాలు అంత ఎక్కువ నేను చెప్పలేదు. సప్తాహాలు కూడా మా పీఠంలో చాలాసార్లు చేశాం. ఎన్నిసార్లు చేసినా భాగవతం మళ్ళీ మళ్ళీ పారాయణ చేయాలనిపిస్తూనే ఉంటుంది. ఎన్ని పర్యాయములు పురాణములుగా చెప్పినా మళ్ళీ చెప్పాలని అనిపిస్తుంది. అందుకే దాన్ని భాగవతం అన్నారు. మన పెద్దలు ఎంతో చమత్కారంతో మాట అన్నారు. ఏమిటి, భాగవతం 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 అని నిరంతరం పలికితే కొంతకాలానికి మనం భాగవతం. అంత గొప్పది భాగవతం. వేదవ్యాస మహర్షి లోకశ్రేయస్సు కోసం చిట్ట చివరిగా రాసినటువంటి 18,000 శ్లోకాల పురాణం భాగవతం. దానిని ఆయన తన కుమారుడు సుఖయోగీంద్రుడికి ఇచ్చాడు. అవధూత సుఖుడు దానిని పూర్తిగా జీర్ణం చేసుకుని పరమ వైరాగ్య నిష్ఠాగరిష్ఠుడు గనక మళ్ళీ అటువంటి వైరాగ్య సంపద కలిగిన పరమ పుణ్యాత్ముడికి సుఖుడికి అందించాడు. సుఖుడు దానిని పరీక్షిత్తుకి అందించాడు. పరీక్షిత్తు అభిమన్యుని కుమారుడు, అర్జునుడికి మనువుడు. అతడు మరణాసన్నత పొందాడు కాబట్టి మరణించడానికి సిద్ధంగా ఉన్నవాడు గనక మరీష్యమానుడవుతూ గంగా తీరానికి వెళ్ళి అక్కడ సుఖుడి ద్వారా విన్నాడు. చెప్పినవాడు సుఖయోగేంద్రుడు, విన్నవాడు పరీక్షన్ మహారాజు. అందులో ఈసారి శ్రీశైలం గారనే ఒక భక్తులు గారు కేవలం అష్టమ స్కంధం సప్తాహ దీక్షతో వినాలని కోరుకున్నారు. భక్తులు కోరుకున్నప్పుడు అందున సాక్షాత్తు శ్రీశైలమే కోరుకుంటే గురువుగారు చెప్పకుండా ఎలా ఉంటారు. కాబట్టి ఈరోజు నుంచి పూర్తిగా అష్టమ స్కంధాన్ని మనం విందాం. అష్టమస్కంధం మనువుల యొక్క చరిత్రతో కూడినది. ఆ వంకతో గజేంద్ర మోక్షం, క్షీరసాగర మథనం, బలిచక్రవర్తి కథ, వామనావతారం, చిట్ట చివర సోమకాసురుణ్ణి చంపడానికి మత్స్యావతారం విష్ణు వెత్తడం, ఇవన్నీ అందులో ఉంటాయి. చాలా అద్భుతమైనది అష్టమస్కంధం అంటే. అష్టైశ్వర్యాలిచ్చి అష్ట కష్టాలు తొలగించే విశిష్టమైన చరిత్రలతో కూడినది అష్టమస్కంధం. మనువులలో మొదటివాడు స్వయంభవ మనువు. ఆయన గురించి, ఆయన వంశం గురించి, ఆ స్వయంభవ మనువు భార్య శతరూప గురించి, వాళ్ళ కొడుకులైన ప్రియవ్రతుడు ఉత్తానపోదుడి గురించి, అందులో ఉత్తానపోదుడి కొడుకు ధ్రువుడి గురించి మహానుభావుడు శుకుడు చెప్పాడు, పరీక్షిత్తు అన్నాడు. తర్వాత రెండవ మనువు స్వారోచిష మనువు, స్వారోచిష మనువు గురించి చెప్పాడు, అది విన్నాడు ఆయన. మూడవ వాడు ఉత్తమ మనువు, ఆయన గురించి కూడా శుకుడు వివరించాడు, పరీక్షిత్తు అన్నాడు. నాలుగో వాడు తామస మనువు. ఆ తామస మనువు కాలంలోనే గజేంద్ర మోక్షం జరిగింది. అందుకే ఈ కథకి ఇంత విశిష్టత ఉన్నది. నిజానికి ఇదిగో ఈ మనువు ఇటువంటి వాడు, ఈ కాలంలో వీళ్ళు ఉన్నారు అని చెబుతూ ఉంటే మధ్యలో పరీక్షిత్తు ప్రశ్నించడంతో ఇంత పెద్ద కథ వచ్చిందనమాట. మానవాధీశ్వర మనువు నాల్గవవాడు తామసుండనగ ఉత్తముని భ్రాత పృథివీపతులు కేతు వృష నరఖ్యాత్యాదులతని పుత్రులు పదుగురు అధిక బలులు సత్యక హరివీర సంజులు వేల్పులు త్రిశిఖ నామము వాడు దేవ విభుడు మునులు జ్యోతిర్వ్యోమ ముఖ్యులు హరివుట్టు భక్తిహరి వేదునకు ప్రీతి హరినియందు గ్రాహబద్ధుడైన గజరాజు విడిపిల్చి ప్రాణభయము వలన బాపికాచె హరి దయాసముద్రుడు అఖిల లోకేశ్వరుడని నసుకుని దూచి అవని విభుడు. ఓ పరీక్షి నరేంద్ర, మనువుల్లో నాలుగో వాడి పేరు తామసుడు. ఈ తామసుడు అనేవాడు ఉత్తమునికి సోదరుడు కూడా, మూడవ మనువు అయిన ఉత్తమునికి సోదరుడు. ఆ కాలంలో కేతువు, వృషుడు, నరుడు మొదలైన 10 మంది కొడుకులు ఆ నాలుగవ మనువుకు జన్మించారు. 10 మంది అధిక బలులు, మహాబలవంతులు. వీళ్ల కాలంలో దొంగలు లేరు, పాపాత్ములు లేరు, నాస్తికులు లేరు, యజ్ఞములు నాపే నీచులు లేరు. రాక్షసుల్ని చీల్చి చెండాడి, దుష్టుల్ని శిక్షించి ఈ నాలుగవ మనువు కొడుకులు ధర్మ సంస్థాపన చేశారు. సత్యకుడు, హరివీరుడు మొదలైన వాళ్ళు ఆ కాలంలో దేవతలట. దేవతల్లో సత్యకుడు, హరివీరుడు మొదలైన మహానుభావులు ఉండేవారు. దేవతలు కూడా పోస్ట్ లేని మారిపోతూ ఉంటాయి. ఇప్పుడున్న దేవతలు వచ్చే కల్పనలో ఉండరు, ఇంకో యుగంలో ఉండరు. ప్రతి మనువు కాలంలో దేవతలు మారతారు. ఆ కాలంలో సత్యక హరివీర సంజ్ఞులు దేవతలు. ఆ సమయంలో ఇంద్రుడు త్రిశిఖుడు అనేవాడు ఇంద్రుడు. ప్రస్తుతం ఉన్న ఇంద్రుడి పేరు పురంధరుడు. నాలుగవ మనువు కాలంలో ఇంద్రుడి పేరు త్రిశిఖుడు. వ్యవహారంలో ఇంద్రుడు అంటగానే ఇంద్రుడు అనేది ఒక పదవి. ఆ పదవిలో త్రిశిఖుడు అనేవాడు ఉండేవాడు. త్రిశిఖ నామము వాడు దేవ విభుడు. జ్యోతిర్వ్యోముడు మొదలైన వాళ్ళు సప్తఋషులుగా ఉండేవారు అప్పుడు. ఆ సమయంలో హరిమేధుడు అని ఒక మహాతపస్యాలు ఉన్నాడు. ఈ హరిమేధుడి భార్య పేరు హరిణి. ఈ హరిణి, హరిమేధుడు విష్ణువు కోసం చాలా తపస్సు చేశారు. పరమభక్తితో తపస్సు చేస్తే విష్ణువు మెచ్చుకుని వాళ్ళకి కొడుకుగా పుట్టాడు. అలా కొడుకుగా హరిణికి, హరిమేధునికి పుట్టిన విష్ణువు వైకుంఠంలో ఉండగా గజేంద్రుడు అనేవాడు రక్షించమంటే వైకుంఠం నుంచి వచ్చి గజరాజుని రక్షించాడు, మొసలిని చంపాడు. ఇది నాలుగవ మనువు కాలంలో జరిగింది. ఆనాడు గజరాజుని రక్షించిన విష్ణుమూర్తి అవతారం హరిమేధపుత్రుడు హరిణీసుతుడు. అంటే ఎన్ని అవతారాలు ఇస్తాడో ఆలోచించండి. ఆయన మనకి తెలుసున్న ఒక 22, ఆ 22లో మళ్ళీ 10 అవతారాలు క్లుప్తం చేసుకుని దశావతారాలు తెలుసుకుంటున్నాం. ఎన్ని పర్యాయములు, ఎంతమంది మహానుభావులకి ఆయన జన్మించాడు. హరిణికి, హరిమేధునికి పుట్టిన విష్ణువు ప్రాణభయంతో గెదగెదలాడుతున్న గజరాజుని రక్షించాడు. ఆయన కరుణాసముద్రుడు అనగా ఆశ్చర్యపోయి, ఈ కథ నేను ఎప్పుడు వినలేదు, ఈ మహానుభావుడైనా గజరాజుని రక్షించింది, ఆ గజరాజు కథ నాకు చెప్పు. ఎక్కడో నీటిలో ఉంటుంది మొసలి, అడవిలో ఉంటుంది ఏనుగు, ఈ రెంటికి మధ్యలో యుద్ధం ఎలా జరిగింది? నీరాటవనాటములకు పోరాటం బిట్లు జరిగే పురుషోత్తముచే ఆరాటమిట్లు మానెను ఘోరాట విలోని భద్రకును జరమునకును. నీటిలో జీవించే మొసలికి, అడవిలో నివసించే ఏనుక్కి మధ్యలో అసలు పోరాటం ఎలా జరిగింది? ఈ రెంటికి ఎందుకు యుద్ధం జరిగింది? పురుషోత్తముడైన శ్రీ మహావిష్ణువు ఎలా వచ్చాడు? వచ్చి ఏనుగుని ఎలా రక్షించాడు? మొసలిని ఎలా సంహరించాడు? ఈ కథ నాకు చెప్పు. మునినాథ, ఈ కథ అంతా నాకు వినిపించు. వినాలని చెవులు కుతూహల పడుతున్నాయి. చెవులకి పండుగ అయ్యేలాగా ఆ కథ చెప్పు. విష్ణువు కథలు వింటూ ఉంటే చెవులు ఆనందం పొందుతాయి. అసలు చెవులకి పండుగ అంటే విష్ణు కథలు వినడమే. ఏ కథలలో మహానుభావుల చేత ప్రశంసింపబడే విష్ణువు కథలు వర్ణింపబడతాయో ఆ కథలని పుణ్యకథలు అంటారు. పుణ్యకథలు అంటే ఏమిటి? పుణ్యాత్ములు, పండితులు విష్ణు ఇలాంటి వాడు, ఈ లీలలు చేశాడు, ఇలా అవతరించాడని వర్ణిస్తారు కదా. అలా విష్ణువు యొక్క లీలలు వర్ణింపబడినటువంటి కథలే పుణ్యకథలు. ఆ కథలని మహాత్ములు భక్తితో వింటారు. అప్పుడు వాడు తరిస్తారు అనగా చాలా సంతోషపడిపోయి, నీ మనస్సు వాసుదేవ కథలు వినాలని కోరుకుంటుంది, ఎందుకంటే అదృష్టం ఏమున్నది, ఆ వాసుదేవ కథలు చెబుతాను, విను, శ్రద్ధగా విను. పూర్వం వారాసిలో, క్షీరవారాసిలో సుధా సముద్రంలో త్రిపూటమున ఒక పర్వతం ఉండేది. ఆ పర్వతం మీద జరిగింది ఈ కథ అంతా. రాజేంద్ర విను సుధా రాశిలో ఒక పర్వతము త్రిపూటం బనదన రుతుండు యోజనాయుతమగు ఉన్న తత్వంబును అంతియ వెడలు పునతి చెయ్యిల్లు కాంచనాయసార కలధౌతమయములై మూడు శృంగంబులు మనసియుండు తటశృంగ బహురత్న ధాతు చిత్రితములై దిశలు భూ నభములు తేజరిల్లు భూరి భూజలతా కుంజ పుంజములును మ్రోసి పరతెల్చు శలయేటి మొత్తములును మరగి తిరిగెడు దివ్య విమానములును చెరుల క్రీడిల్చు కిన్నర చెయము కలిగి రాజేంద్ర పూర్వం సుధాసముద్రంలో పాల సముద్రంలో సుధా అంటే పాలు అమృతం అని కూడా అర్థం, ఇక్కడ మాత్రం క్షీర సముద్రం అనే చెప్పాలి. పాల సముద్రంలో త్రికూటం అని ఒక పర్వతం ఉండేది. త్రికూటం అని ఎందుకు పేరు వచ్చిందంటే దానికి మూడు శిఖరాలు ఉన్నాయి, అందువల్ల దాన్ని త్రికూట పర్వతం అన్నారు. పెద్ద ఎత్తైన శిఖరాలు దానికి మూడు ఉండేవి. ఈ మూడు శిఖరాలలో ఒకటి పూర్తిగా బంగారం, రెండవది ఇనుము, మూడవది వెండి. బంగారం, వెండి, ఇనుము ఈ మూడు శిఖరాలు అద్భుతంగా ఉండేవి దానికి. ఈ ఎత్తైన క్షీరసాగరంలో ఉన్న త్రికూట పర్వతం 10,000 యోజనాల చదరపు మైళ్ళు విస్తీర్ణం కలిగి ఉండేది. అంతే ఎత్తు ఉండేది. అంటే ఎత్తు ఎంత ఉందో వెడల్పు పొడవు కూడా అలాగే ఉండేవన్నమాట. చాలా గొప్ప పర్వతం అది. ఆ పర్వతం మీద నిరంతరం దేవతలు విశ్రాంతి తీసుకుంటారు. అక్కడ కిన్నరులు వచ్చి ఆటలాడుతూ ఉంటారు, గంధర్వులు పాడుతూ ఉంటారు, అప్సరసలు నాట్యం చేస్తూ ఉంటారు. నిరంతరం విమానాల మీద దేవతలు అటు ఇటు తిరుగుతూ ఉంటే విమానాల మోతలతో ఊరునిల్లుతుంది ఆ కొండ. కొండ మీదకి చీటికి మాటికి దేవతలు విమానాల్లో రావడం వల్ల షమ్ అని శబ్దం చేసుకుంటే ఆ విమానాలు అక్కడ దిగిపోయేవట. మన విమానాలు అంటే రన్వే మీద పరిగెత్తితే కానీ పైకి లేవు, మళ్ళీ పరిగెత్తితే కానీ కిందకి దిగవు. కొంత దూరం పరిగెత్తాలి, ఆ విమానాలు కాదు, డామ్మని కిందకి దిగ్గలవు, పైకి లేవగలవు. అలా కిందకి దిగితే నేల పగలదు, కానీ శబ్దం మాత్రం వస్తుంది. విమానాల యొక్క మోతలు ఉండేవి. ఇక అక్కడ కొండ మీద రకరకాల ధాతువులు ఉన్నాయి. పైనుంచి కిందకి శలయేళ్ళు ప్రవహిస్తూ ఉండేవి. ఇది కాక పొదలు, వాటిల్లో తిరుగుతున్న పాములు, ఇంకా రకరకాల జంతువులతో, అనేకములైన విశేషాలతో, మహానుభావులైన ఋషులతో ఆ పర్వతం పరమ పవిత్రమై ఉండేది. సంకుల పర్వతం అన్నమాట అది. అంటే అక్కడ ఋషులున్నారు, దేవతలున్నారు, కిన్నరులున్నారు, గంధర్వులున్నారు, రకరకాల జంతువులున్నాయి, జీవులున్నాయి. ఇక పర్వతం మీద ఉన్న చెట్లు అయితే లెక్కే లేదు. అందుకే పోతన గారు అనువాదం చేస్తూ ఇక ఓ విజృంభించి ఒక అద్భుతమైన వచనం రాశారు. అది మరియును మాతులుంగ లవంగ లుంగ చోత కేతకి భల్లాత కామ్రాతక సరళ పనస బదరి ఒకుళ వంజుల వట కొటజ కొంద కురవక కురంటక కోవిదార ఖర్జూర నారికేళ సింధువార పిచువంద చందన మందార జంబూ జంబీర మాధవి మధుక తాళ తక్కువల తమాల కింతాల రసాల సాల ప్రియాడు బిల్వ మలక క్రముఖ కదంబ కరవీర కదలీ కపిత్త కంచన కందరాళ శిరీష శింసు పాశోక పలాశ నాగ పున్నాగ చంపక శతపత్ర మరువక మల్లికా మతల్లికా ప్రముఖ నిరంతర వసంత సమయ సౌభాగ్య సంపదంకురిత పల్లవిత కోరకిత కుసుమిత ఫలిత లలిత విటప విటపి వీరు నివహాలంకృతంబును మణివాలుక అనేక విద్రుమలతా మహోద్యాన సుఖ పిక నికర నిశిత సమంచిత చెంచూపుట నిర్దళిత శాఖి శాఖాంతర పరిపక్వ ఫలరంధ్ర ప్రవర్షిత బహురంధ్ర రస ప్రవాహ బహుళంబును కనక మయ సలిల కాసార కాంచన కుముద కక్కలార కమల పరిమళ మిళిత కమళాహార సంతతాంగీకార భార పరిశ్రాంత కాంతా సమాలింగిత కుమార మత్తము దుకర సమీప విట సముదయ సంచార మగబలాధిక కోయిష్టిక ముఖర జల విహంగ విసర వివిధ కోలాహల బధిరీభూత భూన భోంతరాళంబును కనక తుహిన కరకాంత మరకత కమలరాగ వజ్ర వైదూర్య నీల గోమేధిక పుష్యరాగ మనోహర కనక కలధౌతమయానేక శిఖర తట దరి విఖర మాణ విద్యాధర విభుత సిద్ధ చారణ గరుడ గంధర్వ కిన్నర కింపురుష మిథున సంతత సరస సల్లాప సంగీత ప్రసంగ మంగళాయతనంబును గంధ గజ గవయ గండ భేరుండ జిల్లి హరి శరభక కిటివల్లాద్భుత కాక ఘోక మయ శరణాగత సంచకిత శమన కింకరంబున యొప్పున పర్వత సమీపంబునందు అని అద్భుతమైన ఒక వచనం రాశారు ఆయన. ఆ కొండ మీద మాదీ ఫలాలున్నాయి, ఇంకా రకరకాల లవంగాలున్నాయి, మామిడి చెట్లున్నాయి, కేతకీ వృక్షాలున్నాయి, భల్లాతకం అంటే జీడి మామిడి చెట్లు అంటారే, జీడిపప్పులు, జీడిపప్పులు కాసేటటువంటి చెట్లను భల్లాతకాలు అంటారు. అలాంటి చెట్లు ఉన్నాయి, ఆమ్రాతకాలు ఉన్నాయి, సరళ వృక్షాలు ఉన్నాయి, పనస వృక్షాలు ఉన్నాయి, రేగు చెట్లు ఉన్నాయి, ఇలా రకరకాల చెట్లు. ఈ చెట్లకి అల్లిబిల్లుకొని ఉన్న తీగలు, ద్రాక్ష మొదలైనటువంటి రకరకాల ఫలాలు ఉన్నాయి. ఇంకా ఎన్నెన్ని ఎన్నెన్ని రకరకాలైన పుష్పాలు, ఫలాలతో కూడిన చెట్లు. ఈ చెట్ల మధ్యలో ప్రవహిస్తున్న పెద్ద పెద్ద ప్రవాహాలు, ఈ చెట్లకి పళ్ళు ఉన్నాయి. మామిడి చెట్లకి మామిడి పళ్ళు కాసాయి, ఇంకో బత్తాయి చెట్లకి బత్తాయి కాయలు కాసాయి, లేదా ఈ ద్రాక్ష తీగలు ఉన్నాయి, ద్రాక్ష తీగలకి ద్రాక్ష ఫలాలు ఉన్నాయి, నారింజ పళ్ళు ఉన్నాయి, ఇవన్నీ చెప్పారు. నారంగ అన్నారు, అంటే నారింజ అన్నమాట. ఇన్ని రకాల చెట్లు ఉన్నాయి కదా, ఈ చెట్లకి పళ్ళు కాసాయి. ఈ పళ్ళు తినేందుకు అక్కడ ఎవడుంటాడండి అడవిలో? ఆ భయంకరమైన కేకారణ్యంలో కోసుకుపోయేవాళ్ళు లేరు, అడవులు తగలబెట్టేవాళ్ళు లేరు. దాంతో బాగా ముగ్గిపోయాయి ఆ పళ్ళు. ఈ ముగ్గిపోయిన పళ్ళ దగ్గరికి చిలుకలు వచ్చాయిట, ఇంకేవో రకరకాల పక్షులు వచ్చాయి. వచ్చి తమ ముక్కులు తల పొడిచాయి. సుక పిక నికర సమంచిత చెంచుపుట నిర్దళిత, అంటే ఏవో కోకిలలు, చిలుకలు ఇలాంటి పక్షులు అక్కడికి వచ్చి మంచి వాడి అయిన ముక్కులు ఉంటాయి కాబట్టి వాటి ముక్కులు చాలా వాడిగా ఉంటాయి, పదునుగా ఉంటాయి. ఆ పదునైన ముక్కులతో అలా పొడిచేయి. పడవడంతో ఆ పళ్ళలోంచి రసం ఇలా కింద కారిపోతుంది. ఆ రసం మహాప్రవాహంగా వెళ్ళిపోయిందిట. అంటే ఒక చోట బత్తాయి పళ్ళు ఉన్నాయి, బత్తాయి పళ్ళని ఏ చిలుకలో కోకిలలో పొడవగానే అందులోంచి బత్తాయి రసం కారింది. ఇంకో చోట ద్రాక్ష రసం కారిపోయింది, ఇంకో చోట నారింజ రసం, లేత ఇంకో చోట ఏమో ఇంకో రసం, ఇలా ఇంటి రసాలన్నీ అలా ప్రవాహంగా వెళ్ళిపోయాయి. ఆ రసాలు కలిసిపోయి మిక్సర్ అయిపోయి వెళ్ళిపోతున్నాయి కొంతసేపటికి. ఆహా, రసం తాగితే ఎంత ఆరోగ్యంగా ఉంటుందో ఆలోచించండి, చాలా అద్భుతంగా ఉంటుంది ఆ రసం. ఆ రసం ఒక మహానదిలా ప్రవహిస్తోంది. ఈ రస ప్రవాహాలతో పాటుగా ఆ కొండ మీద నుంచి కిందకి దప 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 నిరంతరం ప్రవహిస్తున్నటువంటి శలయేళ్ళు ఉన్నాయి. ఈ శలయేళ్ల యొక్క ప్రవాహాలు కూడా ఈ రసంలో కలిసిపోయాయి. అంటే ఓ పక్కన నదులు, మరో పక్క నుంచి శలయేళ్ళు, మరో పక్క నుంచేమో ఈ రకరకాలైనటువంటి రసాలు, ఇవన్నీ కలిసి 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 అలా ప్రవాహంగా వెళ్ళిపోతున్నాయి. ఇంకా అక్కడ మహానుభావులైనటువంటి కిన్నరులు, కింపురుషులు, గరుడులు, గంధర్వులు మొదలైనటువంటి ఎంతెంతో మంది మహానుభావులైనటువంటి దేవజాతి వాళ్ళు నిరంతరం తిరుగుతున్నారు, ఆడుకుంటున్నారు, పాటలు పాడుకుంటున్నారు. చాలా అద్భుతం. వాళ్ళ సంగీత ప్రసంగాలతో, మంగళధ్వనులతో కొండంతా నిండిపోతున్నది. ఇదిగాక అక్కడ మంచి మదించిన ఏనుగులు, ఆ ఏనుగుల దగ్గర నుంచి కారుతున్న చెమట జలం, ఆ ఏనుగుల వెంట పడుతున్నటువంటి ఆడ ఏనుగులు, మగ ఏనుగుల వెంట ఆడ ఏనుగులు, ఆడ ఏనుగుల వెంట మగ ఏనుగులు పడుతున్నాయి. ఇవి కాక ఇంకా సింహాలు ఉన్నాయి, పులులు ఉన్నాయి, అబ్బో ఒకటేమిటిలాంటి రకరకాలైనటువంటి జీవులు అక్కడ ఉన్నాయి. బుస్సుమని పడగలు విప్పి కాటు వేస్తున్నటువంటి పాములు ఉన్నాయి. ఈ పాములు రాళ్ల మీద కాటు వేస్తుంటే రాళ్ళు పటక్కని పగిలి కింద పడిపోతున్నాయి, రాళ్ళు కూడా విరిగిపోతున్నాయి. అంతటి విషసర్పాలు అక్కడ తిరుగుతున్నాయి. ఇంకా రకరకాలైనటువంటి జంతువులు, ఈ జంతువులతో పాటుగా అక్కడ భయంకరులైన అడవి జాతి వాళ్ళు, బోయి వాళ్ళు ఉన్నారు, బోయి స్త్రీలు ఉన్నారు. ఇక వీళ్లతోటి ఆ పర్వతం ఎలా ఉందంటే యమకింకరులు కూడా భయపడిపోయేటట్టుగా ఉంది. సాధారణంగా యముడు యమకింకరులు ఎవరికీ భయపడరు, కానీ ఈ జంతువులు, ఈ భయంకర వాతావరణం చూస్తే యముడేమిటి, యమకింకరులేంటి, అందరూ తడిసిపోయేటట్టుగా ఉంది. అంత భయంకరమైనది ఆ కొండ. అటువంటి కొండ మీద కొన్ని ఏనుగులు ఉన్నాయి. ఆ ఏనుగులు అసంఖ్యాకములైన ఏనుగులు. ఆ ఏనుగులన్నీ ఒక వేసవి కాలంలో ఓ పెద్ద కొండ గుహల్లో విశ్రాంతి తీసుకున్నాయి. పగటిపూట ఎండకి తట్టుకోలేక వేసవి కాలంలో ఏం చేస్తాయంటే కొండ గుహల్లో పడుకుంటాయి. ఇవన్నీ కూడా గుహల్లో చల్లగా ఉంటుంది కనుక సాయం వేళ ఈ గుహల్లోంచి ఏనుగులు బయటకు వచ్చాయి. ఆ ఏనుగులు ఎటువంటి ఏనుగులు, ఒకటా రెండు అసంఖ్యాకములైన ఏనుగుల గురించి వర్ణించారు. అన్యాలోకన భీకరంబులు జతాశానేక పానీకములు వంజే బంబులు కొన్ని మత్తతనులై వ్రజ్యా విహారాగతో దంజత్తంబున భూరి భూధరధరి ద్వారంబులందునుడి సౌజన్య క్రీడల నీరు గాలివడి కాసారావగాహార్థమై. ఆ ఏనుగులు ఇతరులు చూడడానికి కూడా భయపడతారట. అంటే ఒక వ్యక్తి ఆ ఏనుగు చూస్తే కంగారు పడిపోతాడు, వణికిపోతాడు. అలా తేరిపార చూడడానికి కూడా భయం కలిగించేటటువంటి ఏనుగులు. అష్టదిగ్గజాలని 8 ఏనుగులు ఉన్నాయి. అవి భూమండలాన్ని మోస్తున్నాయి. అలాంటి అష్ట దిగ్గజములనే ఏనుగులను కూడా జయించే పరాక్రమం కలిగిన ఏనుగులు. అటువంటి కొన్ని అడవి ఏనుగులు, బాగా మదించిపోయిన ఏనుగులు గుంపులు గుంపులుగా తిరిగేట, గుంపులు గుంపులుగా ఈ వేసవి కాలాల్లో తిరుగుతూ ఉంటే ఏమవుతుంది, చెమట పట్టేస్తుంది, ఊపిరాడదు, గాలి ఉండదు. అందువల్ల ఏమైందట, వాటికి చెమట పట్టేసింది, దాహం వేసేసింది. మంచినీటి కోసం అవి కొండ గుహల్లో నుంచి బయటకు వచ్చాయి. కొండ గుహలలో నుంచి బయటకు వచ్చి ఒకదాని ఒకటి రాసుకుంటూ మంచినీళ్ళు ఎక్కడ దొరుకుతాయా అని వెళ్ళాయన్నమాట. అప్పుడు ఆ ఏనుగులు మంచినీళ్ళ కోసం తిరుగుతూ ఉంటే చేసిన క్రీడలన్నీ ఇందులో వర్ణించారు. ఈ దాహం తట్టుకోలేని ఏనుగులు అన్నీ కలిసి కొండ గుహల్లోంచి బయటకు వస్తున్నాయి. ఆ కొండ గుహల్లో నుంచి ఏనుగులు బయటకు వస్తూ ఉంటే ఆ దృశ్యం ఎలా ఉందో తెలుసినా, కటిక చీకటి పగటిపూట సూర్యుడి యొక్క ఎండకి భయపడి కొండ గుహల్లో దాక్కుని, చీకటి పడుతున్నప్పుడు ఇది మనది కదా సామ్రాజ్యం, సూర్యుడు లేడు, సూర్యుడు ఉంటే మనం ఉండలేం, ఎందుకంటే సూర్యుడు ఉంటే చీకటి ఉండదు కనుక. సూర్యుడు అస్తమించాక ఇక సామ్రాజ్యం చీకటిది కాబట్టి సూర్యుడు అస్తమించాక చీకటి ఎలా అయితే బయటకు వస్తుందో అలా నల్లని ఏనుగులు కొండ గుహల్లోంచి బయటకు వచ్చేట. అంటే నల్లని ఏనుగులు సాయంకాలం వేళ కొండ గుహల్లో నుంచి బయటకు వస్తూ ఉంటే చూడడానికి ఎలా ఉందనమాట, చీకటి బయటకు వచ్చినట్టుగా ఉంది, ఒక చీకటి సామ్రాజ్యం బయటకు వచ్చినట్టుగా. అంటే ఎన్ని ఏనుగులు ఉన్నాయి, అవి ఎంత నల్లగా ఉన్నాయి, ఆ దృశ్యం చూడడానికి ఎలా ఉందో ఆలోచించండి. కేవలం చీకటి బయటకు వచ్చినట్టుగా ఉందట. అద్భుతమైన భావన కదా అది. అంధకారమెల్ల అద్రిగుహాంతర వీధులందు పగలు వెరచి డాగి ఎడరువేచి సంధ్య నినుడు వృద్ధతనున్న వెడలేననగ కరులు వెడలే గుహలు. అంధకారం అంటే కటిక చీకటి, పగటిపూట సూర్యుడికి భయపడి కొండ గుహలో దాక్కుందిట. సమయం చూసుకుని సూర్యుడు వెళ్ళిపోయాక కొండ గుహలోంచి బయటికి రావాలనుకుందిట చీకటి. అందుకని ఇంకా సంధ్యా సమయం అవుతోంది, సూర్యుడు ముసలాడైపోయాడు అంటే అర్థమేంటి, సూర్యుడు అస్తమిస్తున్నాడు, ఇప్పుడు మనం బయటకు వద్దాం. అది సూర్యుడు అలా పడమర వైపు వాలిపోతూ ఉండగా కొండ గుహలోంచి కొంచెం కొంచెం చీకటి బయటకు వస్తుంది అన్నట్టుగా ఈ ఏనుగులు బయటకు వచ్చాయి. ఆ ఏనుగులు నల్లగా ఉన్నవి, అంత చీకటిలో ఉన్నాయన్నమాట. మామూలు ఏనుగులు ఇవి సహజంగానే ఏనుగులు మదపుటి ఏనుగులు ఉంటాయి. ఆ ఏనుగులు చాలా భయంకరంగా ఉంటాయి. అందులో ఈ ఏనుగులు ఇంకా భయంకరమైనవి. సింహం అంటే ఏనుగుకి భయం, కానీ ఈ ఏనుగులు అంటే సింహాలకు కూడా భయం. ఏనుగులకి సింహస్వప్నం అంటారు, కానీ ఇప్పుడు గజస్వప్నం సింహాలకు కూడా. అటువంటి ఏనుగులు, ఈ ఏనుగులు లెక్క లేకుండా కొండ గుహలలో నుంచి బయటికి వస్తూ ఉంటే అద్భుతంగా ఉంది ఆ దృశ్యం. పమ్మన్నారా పులుల మొత్తంబులు పొదరెండ్లలో దూరు ఘోర భల్లోకముల్ గుహలు సొచ్చు భూదారములు నేల బొరియలలోడాగు హరిదంతములకేగు హరిణ చెయ్యము వల్మీకములు సొచ్చు వనభుజంగంబులు నీలకంఠంబులు నింగికెగయు మహిష సంఘంబులు మడువుల దొరవారు మహిష సంఘంబులు గండశైలంబుల కపులు బ్రాకు వెరచి చమరీ మృగంబులు వెసరు వాల చామరంబుల విహరణ శ్రమమువాయ విహరణ శ్రమమువాయ భయద పరిహేల విహరించు భద్రకరుల గాలి వారిన మాత్ర నదాలి బుంది. ఈ ఏనుగులు అలా కొండ గుహలలో నుంచి బయటకు వచ్చి అడవిలో మంచినీళ్ళ కోసం ప్రయాణం చేస్తూ ఉంటే భయంకరమైన పెద్ద పులులు వణికిపోయి పొదరళ్లలో దాక్కుంటున్నాయి. ఈ ఏనుగుల కాళ్ళ కింద పడితే పచ్చడై చచ్చిపోతామని. ఇక ఘోరమైన భల్లూకాలు ఎలుగుబంట్లు గుహల్లో దాక్కుంటున్నాయి. అడవి పందులు వణికిపోయి నేలల్లో కన్నాలు చేసుకుని దాక్కుంటున్నాయి.